నమస్తే, వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై విజ్ఞులు ఏ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? టీఎస్ఆర్టీసీ సమ్మెకు సీఎం కేసీఆర్ పలికిన ముక్తాయింపు ఎలా ఉంది? రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కేసీఆర్ ఎలాంటి సంకేతాలు పంపించారు? ఒక్క డిమాండ్ కూడా సాధించని ఆర్టీసీ కార్మికులు కేసీఆర్కు ఎందుకు పాలాభిషేకాలు చేసినట్లు? అమాయకత్వం, అల్ప సంతోషమనే లక్షణాలు తెలంగాణ సమాజంలో ఏ స్థాయిలో వర్ధిల్లుతున్నాయి? నాటి దొరల పాలనకు కేసీఆర్ పాలనకు ఎలాంటి పోలిక కనిపిస్తోంది? ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా రైట్ రైట్ అనే పరిస్థితి ఎందుకేర్పడింది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కాగా తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చి 7 అవుతోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసీఆర్తో రాసుకు పూసుకు తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దూరంగా ఉంటున్నారు, అది వేరే విషయం. ఈ ఏడాదిలో కేసీఆర్ పాలన ఎలా ఉంది? 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానన్న జగన్మోహన్ రెడ్డి ఆచరణలో నిరూపించారా అనే అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా కేసీఆర్ వ్యవహార శైలి విషయానికి వద్దాం. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చరిత్రలో సుదీర్ఘకాలం సాగిన సమ్మె విషయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ వ్యవహరించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రిగా కంటే రాజకీయ నాయకుడిగానే ఈ విషయంలో కేసీఆర్ కఠినత్వం ప్రదర్శించి కార్మికులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టి చివరకు విధుల్లో చేరండి అని పిలుపివ్వడం ద్వారా పాలాభిషేకాలు చేయించుకున్నారు. సమ్మె వల్ల సాధించిందేమీ లేకపోయినా ఉద్యోగం ఉంటే చాలన్న భావనకు కార్మికులు వచ్చిన తర్వాత సంఘాల నాయకులను పక్కన పెట్టి కార్మికుల పట్ల ఉదారత్వాన్ని ప్రదర్శించిన ముఖ్యమంత్రిగా చివరకు మార్కులు కొట్టేశారు. సమ్మె కాలానికి జీతాలు ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉన్నప్పటికీ కార్మికులు మాత్రం బతుకు జీవుడా అంటూ కేసీఆర్కు జై కొట్టి విధుల్లో చేరిపోయారు. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉత్పన్నమై ఉంటే ముఖ్యమంత్రి వ్యవహార శైలిని అక్కడి కార్మికులు మనసులో పెట్టుకుని ఉండేవారు. తెలంగాణ సమాజంలో అమాయకత్వం, అల్ప సంతోషం అధికం. అందుకే కేసీఆర్కు మాత్రం పాలాభిషేకాలు దక్కాయి. మొత్తంగా జరిగిన పరిణామాలను పరిశీలిస్తే నక్సలైట్ల ఉద్యమానికి ముందు తెలంగాణలో గడీల పాలనలో చోటు చేసుకున్న సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. ఆ రోజుల్లో దొరల వ్యవహార శైలి ఎలా ఉండేదో ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. అప్పట్లో తెలంగాణ పల్లెల్లో దొరలకు పట్టుండేది. తమను ఎదిరించిన వారికి, తమ ఆదేశాలను ధిక్కరించిన వారికి బతుకే లేకుండా చేసేవారు. బాంచం దొర, కాల్మొక్త అన్నవారికే బతికే అవకాశం ఉంది. ఈ క్రమంలో పటేల్, పట్వారీలు దొరలకు సహకరించేవారు. తర్వాత కాలంలో గ్రామాలపై నక్సలైట్లు పట్టు సాధించడంతో దొరలందరూ స్వస్థలాలను వదిలిపెట్టి హైదరాబాదుకు వలస వెళ్లిపోయారు. దొరలు తమను ధిక్కరించే వారి భూములను గుంజుకునేవారు. ఉపాధి కూడా లభించని పరిస్థితులు కల్పించేవారు. బానిసలుగా పడి ఉన్న వారికే బతికే హక్కు ఉండేది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన వైఖరి కూడా నాటి దొరల కాలం నాటి పరిస్థితిని గుర్తుకు తెస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్టీసీ సమ్మెకు నాయకత్వం వహించిన నాయకులపై కోపంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి సమ్మెపై కఠినంగానే వ్యవహరించారు. తన మాట వినకపోతే ఆర్టీసీనే మూసివేస్తామని హెచ్చరించారు. బస్సు రూట్ల ప్రైవేటీకరణకు అనుకూలంగా మంత్రి మండలిలో తీర్మానం చేయించారు. సమ్మె చేస్తున్న కార్మికులందరూ సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని ప్రకటించారు. 52 రోజుల సుదీర్ఘ సమ్మె తర్వాత కూడా ప్రభుత్వం కఠినంగానే ఉండడంతో దిక్కుతోచని స్థితిలో సమ్మె విరమించి విధుల్లో చేరుతున్నామంటూ కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. అయినా తన మాట వినకుండా సమ్మె చేస్తారా అని కినుక వహించిన ముఖ్యమంత్రి కార్మికులను విధుల్లోకి తీసుకోవడానికి తొలుత నిరాకరించారు. దీంతో కార్మికులు కన్నీరు పెట్టుకున్నారు. అదే సమయంలో అనుభవం లేని తాత్కాలిక డ్రైవర్ల వల్ల బస్సు ప్రమాదాలు పెరిగిపోయాయి. కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరతామన్నప్పటికీ ముఖ్యమంత్రి భీష్మించుకొని కూర్చోవడం ఏమిటి అని సాధారణ ప్రజల్లో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. కారణమేమైనప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మార్చుకున్నారు. కార్మికులపై దయ చూపించి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి అని అనుమతించారు. దీంతో 52 రోజుల గతాన్ని మర్చిపోయిన కార్మికులు ఇతరులు కూడా కేసీఆర్ జిందాబాద్ అన్నారు. దీన్ని బట్టి రాజకీయ నాయకుడిగా కేసీఆర్ సక్సెస్ అయినట్టే. అదే సమయంలో పాతకాలం నాటి దొరల పోకడలు కూడా ఆయనలో కనిపించాయని పలువురు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఒకే దెబ్బకు ఎన్నో పిట్టలను కేసీఆర్ కొట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నాయకులమని ప్రకటించుకున్న వారెవ్వరూ కంటికి కనిపించలేదు. కాళోజీ నినాదం గాలిలో కలిసిపోయింది. తెలంగాణ సమాజం చైతన్యం కోల్పోయిందన్న భావన మాత్రం వ్యాపించింది. 50 ఏళ్ల నాడు ఎటువంటి అమాయకత్వం ఉండేదో ఇప్పటికీ సమాజంలో అదే పరిస్థితి ఉందని స్పష్టమైపోయింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఎదురైన అనుభవంతో ఇక భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మె చేయడానికి సాహసించకపోవచ్చు. ఏదైనా కావాలంటే అడుక్కోవాలే కానీ డిమాండ్ చేయకూడదు అని తెలంగాణ సమాజానికి కేసీఆర్ స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కార్మికులను తోకలతో పోల్చిన ఆయన వారు నిజంగానే తోకలని ఆచరణలో కూడా నిరూపించారు. ప్రభుత్వంపై పట్టు సాధించడానికి కేసీఆర్ మొదటి నుంచి వ్యక్తులు, వ్యవస్థల పట్ల కఠినంగానే వ్యవహరించారు. మీడియాను కూడా అదుపులో పెట్టుకోగలిగారు. సీనియర్ అధికారులు సైతం నోరెత్తలేని పరిస్థితి కల్పించారు. అంతేనా, కార్లలో తాము కూర్చునే సీట్లపై పింక్ టవల్స్ కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఐఏఎస్లకు ఏర్పడింది. సునీల్ శర్మ వంటి అధికారులు ఇందుకు నిదర్శనం. మొత్తం మీద నాడు దొరలను ఎదిరిస్తే బతకలేని పరిస్థితి ఎలా ఉండేదో, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను ధిక్కరిస్తే కూడా బతకలేని పరిస్థితి ఉంది. తెలంగాణలో ఇప్పుడు మనుగడ సాగించాలంటే కేసీఆర్కు జీ హుజూర్ అనాల్సిందే. లాల్ సలాం, ఇంక్విలాబ్ జిందాబాద్ వంటి నినాదాలకు ఇప్పుడు కాలం చెల్లింది. అధికారానికి దాసోహం అనకపోతే మింగ మెతుకు కూడా పుట్టదు. గిట్టని వారు కేసీఆర్ను నియంత అనవచ్చు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనే కాదు, మరెన్నో విషయాల్లో ఆయనే రైట్ అని అనిపించుకుంటున్నారు. సంఘటిత శక్తి అనే మాటకు ఇప్పుడు తావు లేదు. జై కేసీఆర్ అని నినదిస్తే హాయిగా బతకొచ్చు. సో కేసీఆర్ గ్రేట్ అని అందరం ఒప్పుకుందాం ప్రస్తుతానికి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అని అనిపించుకున్నారా లేదా అన్న విషయానికి ఇప్పుడు వద్దాం. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి సంక్షేమం పేరిట ప్రజాధనాన్ని పంచిపెట్టడానికే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యమిచ్చారు. తాజాగా 45 ఏళ్లు దాటిన కాపు మహిళలకు కూడా ఏటా 15,000 రూపాయలు పంచుతానని ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రకటించిన పథకాలన్నీ అమలు జరుగుతాయో లేదో తెలియదు గాని లబ్ధిదారుల్లో ఆశలు మాత్రం కలిగించారు. ఈ కోణంలో చూస్తే ఆ వర్గాలలో మంచి ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి అనిపించుకున్నట్టే. అయితే రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చారు. సంక్షేమం మాత్రమే మా ప్రాధాన్యమని దాపరికం లేకుండా ప్రభుత్వం ప్రకటిస్తోంది. దీంతో ప్రగతి కాముకులు మాత్రం రాష్ట్రం ఏమైపోతుందా అని ఆందోళన చెందుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయంలో ఈ ఆందోళనలు ఆర్తనాదాలుగానే మిగిలిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ హైదరాబాద్ను కాపాడుకుంటూ అభివృద్ధి చెందుతుండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం బ్రాండ్ అమరావతిని కూడా చంపేసుకుంటున్నారు. కులమత రాజకీయాలతో పాటు రాజకీయ కక్ష సాధింపు చర్యల వల్ల పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. అయినా సంక్షేమ పథకాలే తనను సుదీర్ఘకాలం అధికారంలో కూర్చోబెడతాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటున్నారు. అణచివేత కక్ష సాధింపు చర్యల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను మించిపోయారు జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలలో విలువల గురించి తరచుగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాలు కుల మతాలకు అతీతంగా తమ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన చెప్పిన మాటలు నేతి బీరకాయ చందంగా ఉంటున్నాయి. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీనే ఆయనను హత్య చేయించారని నిందించిన జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల ఆ తర్వాత ఊసే ఎత్తలేదు. తాజా ఎన్నికలకు ముందు తనపై కోడి కత్తితో ఎవరో దాడి చేస్తే అందుకు చంద్రబాబే కారణమని నిందించి, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఆ కేసు గురించి పట్టించుకోవడం లేదు, సొంత బాబాయ్ సొంతింట్లో హత్యకు గురైన చంద్రబాబే కారణమని నిందించిన జగన్ అండ్ కో ఇప్పుడు ఏమి జరగనట్టుగానే ఉంటున్నారు. దీన్ని బట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ఆరోపణలన్నీ రాజకీయ లబ్ధి కోసమే చేశారని భావించవలసి ఉంటుంది. ప్రభుత్వ పరంగా కుల మతాలకు అతీతంగా అని ఇచ్చిన హామీ కూడా ఆచరణలో అందుకు విరుద్ధంగా ఉంటోందని ఈ 6 నెలల్లో తేలిపోయింది. ఈ నేపథ్యంలో జగన్ అవును అని అంటే కాదు అని అర్థం చేసుకోవాలేమో. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సభలో మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు చెందిన 5 గురికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పారు. నిజానికి ఉప ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగంలో చోటు లేదు. మంత్రులుగానే వారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. గతంలో అధికార పార్టీలో అసంతృప్త నాయకులను సంతృప్తి పరచడానికి ఉప ప్రధాని, ఉప ముఖ్యమంత్రి వంటి పదాలను సృష్టించారు. ఇటీవలి కాలంలో సామాజిక వర్గాలను సంతృప్తి పరచడానికి ఉప ముఖ్యమంత్రి అనే బిరుదు తగిలిస్తున్నారు. ఇప్పుడు జగన్ క్యాబినెట్లో ఉన్న 5 ఉప ముఖ్యమంత్రులకు ప్రత్యేక అధికారాలు ఏమీ కల్పించలేదు. ఈ 5 ఎవరో కూడా చాలామందికి గుర్తులేదు. ముఖ్యమంత్రికి నమ్మకస్తులుగా ఉండేవారు మాత్రమే ఆయన తర్వాత అధికారం చలాయిస్తున్నారు. ఈ సందర్భంగా ఒసే రామలమ్మ సినిమాలో దాసరి నారాయణరావు పాడిన పాట గుర్తుకొస్తోంది. ఓ చౌదరి గారు, ఓ నాయుడు గారు, ఓ రెడ్డి గారు, ఓ రాజుగారు అనే పల్లవితో మొదలయ్యే ఆ పాటలో పల్లెటూళ్ల సర్పంచుల పట్టణాల చైర్మన్ల సగం నీకే ఇస్తామని సంకలెగరవేయమన్రు, శాసనసభ సభ్యుల్లో పార్లమెంట్ మెంబర్లో అరాకొరా సీటులిచ్చి ఐసు చేసిపోతన్రు, పవరులేని పదవికుండే రిజర్వేషను ఆ ప్రధానమంత్రి పదవికి ఎందుకుండదు, గా ముఖ్యమంత్రి పదవికైనా ఎందుకుండదు సామి అంటూ సాగుతుంది. నిజమే కదా?
వీకెండ్ కామెంట్లో ఓ స్వల్ప విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి నిరోధకులు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో తెలుసుకుందాం. రాష్ట్రాభివృద్ధికి, సంపద సృష్టికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద ఎలాంటి ప్రణాళిక ఉంది? జగన్ అవలంబిస్తున్న రివర్స్ విధానం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ స్థాయికి దిగజారింది? మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రులు నోరు పారేసుకుంటున్న తీరు ఎలా ఉంది? బ్రాండ్ అమరావతిని మంత్రులే చంపేస్తూ ఉంటే ఇక పెట్టుబడిదారులు మాత్రం ఎందుకొస్తారు? ఏపీలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ప్రకటించే పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది?
సంక్షేమ పథకాల ఆశచూపి మంచివాడిని అనిపించుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి, సంపద పెంపునకు తన వద్దున్న ప్రణాళిక ఏమిటో నోరు విప్పి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. రాజధాని అమరావతి విషయంలో మంత్రులు చేస్తున్న ప్రకటనలు అవగాహనతో చేస్తున్నారో, అవగాహన లేకుండా చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఈ 6 నెలల్లో ప్రభుత్వం అనుసరించిన రివర్స్ విధానం వల్ల రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి. నిండుకున్న ప్రభుత్వ ఖజానా మరోవైపు వెక్కిరిస్తోంది. అయినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కసితో మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు లుచ్చగాడు, సన్నాసిగాడు అంటూ మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు రాత పుట్టిస్తున్నాయి. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రిని గాడు గీడు అని సంబోధించడం జగన్మోహన్ రెడ్డికి వినసొంపుగా ఉండవచ్చు, కానీ సభ్య సమాజం మాత్రం చీత్కరించుకుంటోంది. రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చిన మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రానికి అపకారం చేస్తున్నానన్న విషయం మరిచిపోతున్నారు. అమరావతిలో పందులు గేదెలు తిరుగుతున్నాయంటున్న మంత్రి కొడాలి నాని పొరుగు రాష్ట్రాల ముందు చులకనవుతున్నామన్న విషయం మరిచిపోతున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ పెట్టుబడులు ఏకకాలంలో వస్తేనే ఏ రాజధానైనా అభివృద్ధి చెందుతుంది. రైతుల పుణ్యమా అని అప్పనంగా ప్రభుత్వానికి సమకూరిన భూమిని ఉపయోగించుకొని రాజధాని నిర్మించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ మాకంత రాజధాని అవసరం లేదన్నట్లుగా మాట్లాడడం ఆంధ్రప్రదేశ్కు శోభనిస్తుందా? రాజధానికి 2,000 ఎకరాలు చాలు అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. రైతులు ఉచితంగా ఇచ్చిన భూమిని కూడా వద్దు అని చెప్పడం ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి ప్రకటనల వల్ల మాజీ ముఖ్యమంత్రిని హింసిస్తున్నామని మంత్రులు మానసికానందం పొందుతున్నారేమో తెలియదు, కానీ భావితరాలకు తీరని ద్రోహం చేస్తున్నారు. అమరావతి ఫలాలను అనుభవించేది ఆ రాష్ట్ర ప్రజలే, చంద్రబాబు కాదు. అమరావతికి భూములిచ్చిన రైతులు కూడా 1,000 ఏళ్ళు బతకరు. ఇవాళ హైదరాబాద్లో ఎవరెవరో ఉపాధి పొందుతున్నట్టుగానే రేపు అమరావతిలోనూ ఏపీలోని 13 జిల్లాల వారి పిల్లలే కాకుండా బయట వారు కూడా ఉపాధి పొందుతారు. ఈ వాస్తవాలను విస్మరించి చంద్రబాబు పైనో ఒక సామాజిక వర్గం పైనో కోపంతో రాజధానే వద్దు అనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. హద్దు పద్దు లేకుండా కొంతమంది ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనలతో నాగరిక సమాజం బిత్తరపోతోంది. అమరావతిలో ఏమీ లేదని మంత్రులే అంటూ ఉంటే పెట్టుబడిదారులు మాత్రం ఎందుకు వస్తారు? పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వివిధ రాష్ట్రాలు పోటీ పడుతున్న తరుణంలో సొంత బ్రాండ్ను అభివృద్ధి చేసుకోకపోగా అదొక శ్మశానమని ప్రకటించడం ద్వారా మంత్రులే ప్రగతి నిరోధకులుగా మారారు, ప్రజలకు అపకారం చేస్తున్నారు. అమరావతిలో పర్యటించిన చంద్రబాబుపై చెప్పులు రాళ్లు వేయించినంత మాత్రాన ప్రజల కొరిగేదే ఉంటుంది. మా ముంబైలో ఉద్యోగాలన్నీ మా వాళ్లకే అన్న నినాదంతో ఉద్భవించిన శివసేన పార్టీనే ఇప్పుడు తన విధానాలను సవరించుకుంది. ఒకప్పుడు అభ్యుదయ భావాలకు స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తికి నిలయమైన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సంకుచిత ధోరణులు ప్రబలడం మహావిషాదం. చంద్రబాబుపై దాడి విషయమై స్పందిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయి.
దేర్ ఆర్ టూ ఇన్స్టెన్సెస్. ఒకటి ఏమైనా అంటే దేర్ వాస్ వన్ ఇండివిజువల్, హీస్ ఏదో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసిన వ్యక్తి, హీస్ స్ట్రే ఇన్సిడెంట్, ఒక రాలేసారు అంటున్నారు. ఇంకొక చోట ఈ ఫార్మర్స్ కొందరు నిరసనగా ఏది ఒక చెప్పలు ఇస్తున్నారంటున్నారు. జరిగిన ఇద్దరు మన కస్టడీలు కూడా ఉన్నాయి, ఇద్దరు బోత్ అయిన వారు కస్టడీ. దర్ ఆర్ టూ సెపరేట్గా, టూ డిఫరెంట్ ఇన్సిడెంట్, బోత్ ఆర్ విత్ అస్. ఏదండి, నిరసన చేసిన ఒక గ్రూప్ దగ్గర ఈయన కనబడింది. ఒక ఈజ్ ఆల్సో ఏ లోకల్ ఫార్మర్ ఫ్రమ్ ద డామినెంట్ కమ్యూనిటీ దేర్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ, సేమ్ గ్రూప్. ఏమైందంటే వీళ్ళు అంటున్నారు విసిగిపోయినాము, కథలు లేకుండా మోసపోయినాము అని వాళ్ళు అంటున్నారు. ఉట్టి కథలు అని చెప్తున్నారు వాళ్ళు. అట్లా మన వీళ్ళు మీరు అడగండి, మీరు వినండి. ఐ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దాట్. చెప్పును విస్తున్న వాళ్ళు రైతు అంటున్నారు. ఈ రాళ్ళు వేసిన చిన్న ఒక రాళ్ళు పోతే పోతున్నారు, వెళ్తున్నారు బస్సు. స్పాంటేనియస్గా ఆయన రేసేశారు అంటున్నారు. మళ్ళీ ఏదో తిట్టినారు, ఏదో చెప్పారు, విసిగిపోయినాము, మోసపోయినామా అని అంటున్నారు.
భూ సమీకరణ వల్ల వ్యక్తిగతంగా నష్టపోయిన వారు దాడి చేసి ఉంటారని గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యానించడం దాడులను సమర్థించడమే అవుతుంది. హత్య చేసిన వాడు కూడా తనకు ఏదో నష్టం చేశాడన్న భావనతోనే ఎదుటివాడిని హతమారుస్తాడు. అప్పుడు కూడా ఇదే ముక్క చెప్తారా? హంతకులపై కేసు పెట్టరా? నిన్నటి వరకు నీతులు చెప్తూ వచ్చిన గౌతమ్ సవాంగ్ ఇప్పుడు ఇంతలా దిగజారడం ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. కేవలం సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుంటే అంతిమంగా కొంప మునుగుతుందన్న వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఇప్పటికైనా గ్రహించడం అవసరం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చివేయించిన ముఖ్యమంత్రి ఏం సాధించినట్టు? జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా తన మనస్తత్వాన్ని మార్చుకోవాలి. లేని పక్షంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని గమనిస్తున్న రిజర్వ్ బ్యాంకు కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చునని రిజర్వ్ బ్యాంక్ అధికారులు కేంద్రానికి నివేదిక పంపినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే అంతకంటే ఆందోళనకరమైన విషయం మరొకటి ఉండదు. అవినీతి కేసుల వల్ల రాజకీయ అభద్రతా భావం ఏర్పడడం వల్లనో, ప్రజలలో మంచివాడిని అనిపించుకోవాలన్న ఆరాటం వల్లనో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే మరో ఏడాది గడిచేసరికి పంచడానికి డబ్బు కూడా ఉండదు, సంపద కూడా హరించుకుపోతుంది. అదే జరిగితే, మంచివాడన్న విషయం అలా ఉంచితే, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా పిచ్చోడి చేతికి రాయిచ్చామని ప్రజలు కూడా భావించే పరిస్థితి రావచ్చు. మంత్రులు కూడా నోరు అదుపులో పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్ గురించి బాధ్యతతో ఆలోచిస్తారని ఆశిద్దాం.
ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ఏబిఎన్.